జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు, ఉపనిషత్ సిద్ధాంతపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 తిదండి శ్రీ రంగరామానుజ జీరస్వామివారు మన యందు అనుగ్రహించి భగవద్గీతను శ్రీకృష్ణార్జున సంవాదం అనే పేరుతో ఒక ప్రశ్నోత్తర గ్రంథాన్ని అందించారు. సామాన్యంగా భగవద్గీత శ్లోకము, తాత్పర్యము అనేక చోట్ల విరివిగా లభిస్తాయి, కొంత అర్థమవుతూ ఉంటాయి, కానీ అంతటితో సరిపోదు. భగవంతుడు దానిలో మన వేదవాంగ్మయాన్ని అంతా నిక్షేపించి నిజమైనటువంటి భగవత్ సంబంధం ఈ జీవులకి, ప్రకృతికి ఎలా ఉందో దాన్ని నిక్షేపించారు. దాన్ని గ్రహించాలి. దాన్ని గ్రహించాలి అని అంటే మనకున్నటువంటి జ్ఞానం సరిపోదు. పెద్దల ద్వారా, అనేక శాస్త్ర చర్చల ద్వారా కానీ బయటికి రాదు. వాటన్నిటినీ స్వామివారు అధిగమించి, అధికరించి మనకి తెలియజేస్తూ ఉన్నారు. నేటి వరకు మనం 3వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు తెలుసుకున్నాం. అంటే 82 భాగాలు పూర్తి అయ్యాయి. ఈవేళ 83వ భాగం. కాశ్యపాహన్ వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత ప్రశ్నోత్తర మాలికలు సాగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా 1408వ ప్రశ్న నిన్న శిష్యుడు అడగడం, దానికి సమాధానం స్వామివారు ఈవేళ చెప్పడం కొనసాగిద్దాం. అంటే కర్మ, జ్ఞానం ఈ రెండింటినీ ఎలా గ్రహించాలి, ఏది శ్రేష్టమైంది, ఏది చేస్తే మనకి సరిపోతుంది, చెయ్యాలి అని అంటే దానికి మనకి యోగ్యత సరిపోతుందా, కొత్తగా ఏమైనా సంపాదించుకోవాలా, ఏది చేస్తే మనకి మోక్షం నిజంగా కలుగుతుంది, ఈ విషయం మీద చర్చ సాగుతూ ఉంది. దానిలో నియతం కురు కర్మత్వం అని అనింది. అంటే నీవు దాన్ని ప్రత్యేకించి ఎడతెగనటువంటి సంబంధం కలిగినటువంటి వాడివై ఉండాలి అన్నారు. దాని గురించి మళ్ళీ ఈవేళ ప్రశ్న అడిగిన దాసోహం రామానుజ దాసుని, రా నాయన, రా కూర్చో, భగవద్గీతను మనం చర్చిస్తున్నాం కదా, అర్థమవుతూ ఉందా నీకు అడిగిన, అద్భుతంగా ఉంది, అనేక విషయాలని చెప్తూ ఉన్నారు మీరు, సందేహాలు చాలా పటాపంచలు అయిపోతున్నాయి స్వామి, బాగుంది అడిగిన. అయితే ఒక చిన్న విషయం అడుగుతున్నా, నిన్న చెప్పిన దానిలోనే ఎడతెగని సంబంధం అంటే ఉద్దేశం ఏమిటి అడిగాను, అది ఎలా అని దాసుని ప్రశ్న. దానికి అన్నిటికీ నిదానంగా ఆలోచిస్తే విషయాలు అవే తెలుస్తూ ఉంటాయి. చూడు, ఈ ఆత్మ ఉందే, ఇది ప్రకృతి కంటే వేరైంది, అప్రాకృతుడు అనొచ్చు. కానీ ఆ ప్రకృతి సంసర్గం చేత దానికి అనుగుణమైనటువంటి పనులను చేస్తూ ఉంటాడు. ప్రకృతికి సంబంధించిన గుణాలు ఆ పనులను చేయిస్తూనే ఉంటాయి, కానీ మాననీయవు, గట్టిగా ఏర్పడినవై ఉంటాయి కూడా, అంటే నియతములై ఉంటాయి అని అర్థం. ఎడతెగక సంబంధించి ఉంటాయి. అగ్నిజ్వాలలు పైకి ఎగయడం మనం చూస్తున్నామా లేదా? అది ఎంత సహజం, ఎంత నియతము. అగ్గిపుల్ల వెలిగించావు, మంట పైకే వస్తుంది కదా, కిందకి రాదు కదా. ఎప్పుడైనా మంట యొక్క స్వభావం పైకి ఎగయడమే. అలాగనే నీరు సంగతి చూస్తే పైనుంచి కింద ఏమాత్రం కొంచెం పల్లం ఉంటే చాలు, చకచగా ప్రవహించిపోతూ ఉంటాయి. ఇది ఎంత సహజమో, వాయువు సంచరించడం ఎంత నియతమో, ప్రకృతి సంబంధం గల మనము కర్మలను చేయడం కూడా అంత నియతమే. దాన్ని ఎవరం మనం తప్పించుకోలేము అడిగాను. అర్థమైంది. అగ్నికి, నీటికి దిశని మార్చడం ఎంత కష్టమో, కర్మలు చేయకుండా ఉండడం కూడా అంత కష్టం అన్నమాట. మరి అందుచేతనే ఏటికి ఎదురీడడం ఏటికి ఎదురు ఈడడం కాక ప్రవాహం అనురూపమైన దిశలో వెళ్ళడమే సులువు అని అంటూ ఉంటారు కదా. మరి ఇది జ్ఞానయోగికైనా కర్మయోగికైనా ఇది సమానమే కదా స్వామి. అవును అదే అంటున్నారు ఇక్కడ. ఎడతెగని సంబంధం అనేది అందరికీ సమానమే. కర్మయోగం అంటే ప్రవాహ దిశగా వెళ్ళడం, జ్ఞానయోగం అంటే ఏటికి ఎదురు ఈదడం. అడిగాను మరి ఎడదెగక సంబంధించి ఉండే కర్మల వలననే కదా ఇంతకాలం కూడా ఆత్మస్వరూప జ్ఞానం లేకుండా అలమటిస్తూ ఉన్నది. ఇప్పుడు కూడా అలా కర్మలు చేయడమే సులువు అని నిర్ణయించుకుంటే ఇక ఆత్మసాక్షాత్కారం ఎక్కడ లభిస్తుంది స్వామి? బాగా అడిగావు. దీనికి సమాధానం ముందు ముందు వస్తుంది. కర్మయోగంలో కూడా జ్ఞానయోగంలో లాగానే ఆత్మస్వరూప జ్ఞాన అనుసంధానం ఉంటుంది. అయితే ఇంద్రియాలని బలవంతంగా మళ్లించడం ఉండదు, అంతే తేడా. అంటే అడియన్ అర్థం కాలేదు. ఇప్పుడు కర్మయోగ జ్ఞానయోగాలు రెండింటికి అర్హుడైన వాడికి జ్ఞానయోగం కన్నా కర్మయోగమే మేలు అంటున్నారు, అంతేనా స్వామి? ఆహా అవును. కర్మజ్యాయోహ్య కర్మణ అని ఉంది కదా, దాని అర్థమే ఇది. అడియన్ మరైతే కేవల కర్మయోగాధికారికో? మళ్ళీ పోల్చడం దేనికి, పోల్చనే అక్కర్లేదు కదా. అలా అయినా కర్మయోగమేగా ఒకవేళ. అడియన్ సరే అలాగనే స్వామి, ఇక ఒప్పుకుంటాను. ఇప్పుడు జ్ఞానయోగం కన్నా కర్మయోగమే గొప్ప, అయినా నాకు జ్ఞానయోగం చెయ్యాలని అనిపిస్తుంది. ఇలా అనిపించడం కూడా పూర్వజన్మ కర్మల వాసనే అయి ఉండొచ్చా స్వామి? అందుచేత కర్మానుష్ఠానం నేను మానేసి జ్ఞానయోగాన్ని చేసుకుంటే నాకు కలిగే నష్టం ఏమైనా ఉంటుందంటారా స్వామి? ఏహి నష్టం కాదు, కానీ అలాగే చేసుకో. ఎన్నాళ్ళు చేద్దాం అనుకుంటున్నావు? ఎన్నాళ్ళంటే ఏం చెప్పడం అడిగిన, ఫలితం వచ్చే వరకు. ఆహా, ఆ ఫలం ఎప్పుడు వస్తుంది నీకు? ఎలా తెలుస్తుంది అడిగిన దాసుడికి? కొన్ని రోజులు అవ్వచ్చు, నెలలు అవ్వచ్చు, సంవత్సరాలు అవ్వచ్చు. ఆహా, మరి అంతవరకు నీ శరీరం నిలిచి ఉంటుందా? ఎందుకుండదు అడిగిన, శరీర పతనం అవగానే ఇక మోక్షమే కదా. ఆహాహా అబ్బాబాబా, ఎవరు చెప్పారు నాయనా నీకు? శరీర పతనమైతే మరణమే కానీ మోక్షం కాదు, తెలుసా ఆ సంగతి? అంటే మీ ఉద్దేశం అడిగాను. నా ఉద్దేశమే కాదు ఇది. కర్మలు నశిస్తే మోక్షం, అంతేగాని శరీరం నశిస్తే కాదోయ్. అడిగాను నిజమే, అర్థమైంది. కర్మని నాశనం చేసే మార్గం చూడాలి, కానీ అది ఉన్నంతవరకు ఏదో శరీరం తప్పదు. పోని ఈ శరీరం పడిపోతే ఇంకో శరీరం వస్తుందిగా స్వామి, అప్పుడు జ్ఞానయోగం కొనసాగించవచ్చునేమో అని దాసుని సందేహం. ఏడ్చినట్టుంది నీ ఆలోచన. నువ్వును ఆ శరీరం జ్ఞానయోగం చేయడానికి యోగ్యమైన మానవ శరీరం అవుతుందని గ్యారంటీ ఏమిటి? అర్థమైందా నువ్వు అడిగిన దానికి నేను చెప్తున్నది? పోని అనుకుందాం నీకు మళ్ళీ మనిషి జన్మే వచ్చింది, దానిలో జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది, అన్ని రకాలుగా ఆరోగ్యం ఉంది, ఇవన్నీ ఉన్నాయి అనుకుందాం. ఆ శరీరంతో జ్ఞానయోగం కొనసాగించాలంటే ఆ శరీరమైనా మళ్ళీ కొంతకాలం నిలవాలి కదా. నీవు స్వతంత్రుడవయ్యి నీవు చేసుకోవాలి, జ్ఞానం చేసుకోవాలనే జ్ఞానం వచ్చేంత సమయమైనా ఆ శరీరం ఉండాలి కదో. అడియను ఉండాలి కదా. మరి అలా నిలవాలంటే కర్మలు చెయ్యాలిగా. చెయ్యాలి అడిగాను. మరి అప్పుడు చేసే కర్మల్ని ఈ జన్మలో అదేదో ఇక్కడే చేసుకోవచ్చుగా, ఇప్పుడే ఈ శరీరంతోనే. నిజమే నిజమే అడిగాను, నిజమే. ఏదో వెర్రివాళ్లాగా ఆలోచిస్తున్నాను, కానీ మొత్తం మీద జ్ఞానయోగి అయినా కర్మలు చేయక తప్పదని ఇప్పటికి అర్థమైంది దాసుడికి. కర్మలు చేయడం తప్పనప్పుడు కర్మయోగమే చేసుకోవచ్చుగా. అడిగాను ఎందుకు, ఏదో ఒక కర్మ చేసి శరీరాన్ని నిలబెట్టుకొని జ్ఞానయోగం చేసుకుంటే సరిపోతుంది కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. కర్మయోగమే అసలు ఎందుకు చెయ్యాలి? శరీరాన్ని నువ్వు పోషించుకోవాలి కదా, శరీరాన్ని పోషించాలంటే కర్మయోగం ఉండాలా వద్దా? అక్కర్లేదా మరి? అంటే పోషించాలి నిజమే అనుకోండి, అనుకోండి కాదు, నువ్వు ఎలా పోషిస్తావు చెప్పు. ఏదో ఒక పని చేసి స్వామి, మరి ఆ పని శాస్త్ర నిషిద్ధమైతే నీ ఆధ్యాత్మిక భావం కుంటుపడిపోతుందా లేదా? అడిగిన శాస్త్రం అంగీకరించిందే చేస్తాను పోని. ఆహా, ఆ శాస్త్రం ఏం చెప్తోందంటే న్యాయ మార్గంలో ద్రవ్యమార్జించి మహాయజ్ఞాదులు చేసి శేషించిన ఆహారంతో శరీరాన్ని పోషించుకోవాలి అని చెప్తోంది. స్వామి, దీనికి జ్ఞానయోగానికి సంబంధం ఏమిటి స్వామి? అయ్యో, జ్ఞానయోగం అంటే అసలు నువ్వేం చేయబోతున్నావు చెప్పు. ఏముంది స్వామి, ఇంద్రియాలను నిగ్రహించుకొని మనస్సుని ఆత్మయందు లంఘింపజేసేస్తాను. ఆహా, అంటే ఆత్మయందే లంఘింపజేసి ఉంచాలి అంతేనా? అంతే స్వామి. అవును. ఆహాహా, మరి దానిని దుర్వాస్మృతి అంటారు. ఇది అంతఃకరణం శుద్ధిగా ఉన్నప్పుడే వస్తుంది. అయితే ఏమిటి, అంతఃకరణాన్నే సత్వం అంటారు, అంటే సత్వశుద్ధి. ఆ సత్వశుద్ధి వలన ధ్రువాస్మృతి అన్నమాట. ఆ సత్వశుద్ధి ఎలా వస్తుందో నీకు తెలుసా? కొంచెం చెప్పండి అడియన్. ఆహార శుద్ధి వలన వస్తుంది. దాన్నే మనకి చాందోగ్యోపనిషత్తులో ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువాస్మృతి అని చెప్పబడి ఉంది. సరే అడియన్, ఇప్పుడు ఆహార శుద్ధి ఎలా వస్తుందంటారు? చెప్పానుగా, ఇప్పుడు న్యాయ మార్గంలో ద్రవ్యార్జన చేసి పంచమహాయజ్ఞాలు చేసి దేవతారాధన చేసి నివేదన చేయగా మిగిలిన ఆహారమే శుద్ధి కలిగింది. అదే అంతఃకరణ శుద్ధి చేస్తుంది, అదే ఏకాగ్రత గల మనస్సుని ఇస్తుంది, అదే జ్ఞానయోగాన్ని ఫలింపచేస్తుంది. ఆహా, అడియన్ అడియన్, ఇక్కడ చిన్న సందేహం దాసుడికి, పంచమహాయజ్ఞాలు అంటే ఏమిటి అడియన్? ఒకటి బ్రహ్మయజ్ఞం అంటే మన వేదవాంగ్మయాన్ని చదివించడమో చదవడమో చేయాలి. ఇక రెండవది పితృయజ్ఞం, పెద్దలకి తర్పణాలు ఇవ్వాలి. మూడు దేవయజ్ఞం అంటే భగవదారాధన చేయడం. నాలుగవది భూతయజ్ఞం అంటే తనని ఆశ్రయించుకుని ఉన్న జీవులకు ఆహారం ఇవ్వాలి. ఇక ఐదవది నృయజ్ఞం అంటే అతిథులను ఆదరించాలి. వీటిలైదిటిని పంచమహాయజ్ఞాలు అంటారు. స్వామి, ఇక అయిపోయింది దాసుడి పని. ఇన్ని కర్మలు చేసిన తర్వాత మిగిలిన దానిని భోజనం చెయ్యాలంటారా? అప్పుడు ఏకాగ్రత కలుగుతుందా? అప్పుడు జ్ఞానయోగం నాకు ఫలిస్తుందా? దీనికి బదులు ఆ కర్మయోగమే నేను చేసుకుంటే మంచిదేమో అనిపిస్తోంది స్వామి. మరి అదే నేను మొదట చెప్తే నువ్వు ఒప్పుకోలేదుగా. జ్ఞానయోగమే చేస్తాను అని అన్నావు గొప్పగా. ఇప్పుడు అర్థమైందా? జ్ఞానయోగి కూడా ఏం చేశాడు, కర్మలు చెయ్యక తప్పదు అని. సరే సరే అడియన్ అడియన్, కర్మ శ్రేష్టమని ఒప్పుకుంటున్నాను, కానీ బ్రహ్మయజ్ఞం, ఈ పితృయజ్ఞం, దేవయజ్ఞం, భూతయజ్ఞం, నృయజ్ఞం, ఈ ఐదు యజ్ఞాలు జరగడం కోసం ద్రవ్యార్జన చేసేటప్పుడు అహంకార మమకారాలు వచ్చే అవకాశం ఉంటుంది కదా స్వామి. దానివల్ల మనస్సు కలతపడిపోతూ ఉంటుంది కదా, దాంతో కొత్త వాసనలు అంటుకుని కర్మలు పెరిగిపోతూ ఉంటాయి కదా. కర్మబంధం తొలగించుకోబోయి మళ్ళీ అందులో పడతానేమో అని అనిపిస్తుంది బా నా ఊహ. అలా ఊహించకు, ఏమీ పడము. ఈ ఐదు యజ్ఞముల నిర్వహణకు కాక ఇతర కార్యకలాపాల కోసం ద్రవ్యార్జన చేస్తేనే కర్మబంధం కలుగుతుంది. అలాగనా? అట్లా అదే అడిగాను దాని సారాంశం. ఆశ్చర్యంగా ఉందే. అదే మరి తర్వాత మనం 9వ శ్లోకంలో స్వామివారి ద్వారా వినగలుగుతాం. కృష్ణ పరమాత్మ ఏం చెప్తాడో 9వ శ్లోకంలో చూద్దాం. సరేనా? అడియేను అడియను, చాలా గొప్ప విశేషాలు చెప్పారు దాసానుదాసుణ్ణి అని అంటూ స్వామివారు 1435 ప్రశ్నకి సమాధానం చెప్పేశారు. అంటే స్వామివారు తమ గ్రంథంలో 48వ భాగాన్ని ముగించారు, 49 రేపు ప్రారంభం. ఇంత చక్కగా మనకి కర్మలకి జ్ఞానానికి ఉన్నటువంటి సంబంధం, దేన్ని ఎలా తొలగించుకోవాలి, దేన్ని ఎలా పెంచుకోవాలి అనే విషయాన్ని సాగిస్తున్నటువంటి, ఉపదేశిస్తున్నటువంటి స్వామివారి దివ్య సన్నిధికి అనేక దాసోహాలు సమర్పిస్తూ వింటున్నటువంటి మీ అందరికీ ఆ పెరుమాళ్ళ కృపాకటాక్షాలు కలగాలి అని ప్రార్థిస్తూ అడియన్ రామానుజదాస కులశేఖరాళ్ వారు, హైదరాబాదు.